ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్. డిస్క్లైమర్: ద వ్యూస్, కమెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇన్ మీడియా. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
Parameshwara Swarupulaina Mind Media Shrotalaku చెరుకు రామమోహన్ రావు నమస్కారములు. మనము బృహదారణ్యకోపనిషత్తులో ఎక్కువగా యాజ్ఞవల్క్య మహర్షిని గురించి వింటాము. అందువల్ల నేను తమకు 4 మాటలు ఆ మహర్షిని గురించి తెలిపి తరువాత వారికి సంబంధించిన కథలోకి ప్రవేశిద్దామని అనుకున్నాను. అందువల్ల యాజ్ఞవల్క్య మహర్షిని గురించి కాస్త చెప్పుకుందాము. యాజ్ఞవల్క్య మహర్షి శుక్ల యజుర్వేద ప్రవర్తకుడు. ఆయన శతపథ బ్రాహ్మణాన్ని, వైదిక లౌకిక ధర్మాలను జీవం పోసి మనకు అందించిన మహానుభావుడు. ఆయన రాజర్షులైన మహారాజుల ఆస్థానాలలో ఎన్నో తీవ్ర వాద ప్రతివాదములలో సర్వోత్తమునిగా నిలిచిన మహనీయుడు. అసలు ఆయన వేద వివేక చూడామణి అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఒకసారి ఆయన పైన గురువును ధిక్కరించినాడు అన్న ఆరోపణ రాగా, ఆయన గురువు ఆజ్ఞ మేరకు గురువుగారు ప్రసాదించినటువంటి విద్యలను అన్నింటినీ నిప్పు కణముల రూపములో వదిలివేసి ఆశ్రమం విడిచి వెళ్ళినటువంటి ఆత్మాభిమాని ఆయన. ఆ తరువాత సూక్ష్మ శరీరుడై స్వయముగా సూర్య భగవాన్ని వద్దకు పోయి ఆయన వద్ద తనకు ప్రీతికరమైనటువంటి శుక్ల యజుర్వేదమును అభ్యసించినవాడు ఆ మహనీయుడు. తన పాండితీ ప్రతిభతో సంచలనమును సృష్టిస్తున్న ఈ విద్యావేత్తను అల్లునిగా చేసుకొని తీరవలెను అన్న కోరిక మిథిలానగరమునకు సమీపములో ఉన్న కతుడు అన్న మహర్షికి కలిగింది. తన కుమార్తె కాత్యాయని యజ్ఞవల్క్య మహర్షికి తగిన ఇల్లాలని చెప్పి ఆయనను ఒప్పించి ఆయనకు ఇచ్చి వివాహము చేసినాడు కతుడు. యాజ్ఞవల్క్యుని ధీశక్తి వాక్పటిమలు చూసి ఆ జ్ఞానఖని దగ్గర వేద ప్రతిపాదితములైన ఎన్నో విషయములను తెలుసుకోవాలి, ఆయనను వివాహమాడి అయినా సరే అని నిర్ణయించుకున్న మైత్రేయి ప్రతిపాదనను ఆమె తండ్రి మిత్రయుడు సమ్మతించినాడు. యాజ్ఞవల్క్యుని భార్య కాత్యాయని కూడా విద్యా విషయంలో ఆమె జిజ్ఞాసకు ముచ్చటపడి తన భర్తతో మైత్రేయిని వివాహముగా ఉంచుకోమని చెప్పి ఆయనను అందులకు అంగీకరింపజేసింది. యాజ్ఞవల్క్యుని సేవిస్తూ ఆయన యొక్క సాహచర్యంలో తన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ పోతూ ఉంది మైత్రేయి. ఒక గృహస్థుగా తాను నిర్వహించవలసినటువంటి పనులను పూర్తి చేసిన తరువాత మోక్షానికి అర్హమైనటువంటి వానప్రస్థమును స్వీకరించి ఆ తరువాత సన్యసించవలను అని అనుకున్నాడు యాజ్ఞవల్క్యుడు. అనుకున్న తరువాత ఆయన గృహస్థుడు కాబట్టి తన భార్యల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల ఆయన తన భార్యలు ఇరువురితో ఈ విషయాన్ని గురించి చెప్పినాడు. నేను మోక్షగామిని కాదలుచుకున్నాను, కావున సన్యసించదలుచుకున్నాను. దానికి ముందుగా మిమ్ము వదిలి వానప్రస్థమును స్వీకరించదలుచుకున్నాను. నా వద్దనున్న సంపదనంతా మీ ఇరువురికి సమానముగా ఇస్తాను. నేను సన్యసించటానికి మీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగినాడు. అప్పుడు కాత్యాయని మౌనముతో అర్ధాంగీకారమును తెలిపింది. కానీ మైత్రేయి, ప్రతి మనిషి సుఖములను కోరుకుంటాడు. అటువంటప్పుడు మీరు సన్యాసాన్ని కోరుకుంటూ ఉన్నారు, అందులోనే సుఖశాంతులు లభిస్తాయా? అటువంటి సుఖశాంతులు నాకు కూడా కావాలి అని అంటూ ఆమె అన్నది, ఆస్తిపాస్తులు నాకు గడ్డిపరకతో సమానం, ఇవేమన్నా మోక్షాన్ని ప్రసాదిస్తాయా? నాకు కావలసిన మోక్ష మార్గాన్ని చూపే జ్ఞాన సంపద నాకు అవసరము, అందువల్ల నేను కూడా మీతో పాటు బయలుదేరుతాను అని యాజ్ఞవల్క్యునితో కూడా తాను ప్రయాణమైనది మైత్రేయి. తన వద్దనున్న సంపదనంతా ఆశ్రమములోని శిష్యులపరం చేసింది మైత్రేయి. ఆ తరువాత భర్తననుసరించి ఆమె కూడా సన్యసించటానికి యాజ్ఞవల్క్యునితో కూడా బయలుదేరింది. సతీసమేతముగా వనాలలో ప్రశాంత వాతావరణంలో వేదాంత చర్చలతో తన వద్దకు వచ్చే వారి సందేహాలను నివృత్తి చేస్తూ తన కర్తవ్యం నెరవేరిందని తృప్తిపడిన యాజ్ఞవల్క్యుడు సన్యాసమును స్వీకరించి విముక్తి పొందవలెను అన్న నిశ్చయాన్ని మైత్రేయికి తెలుపగా ఆమె సంతోషముగా అనుమతించింది. సన్యాసము స్వీకరించినట్లు యాజ్ఞవల్క్యుడు చీకటిని చీల్చుకుంటూ వెలుగువైపు అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ అంటూ హిమాలయాల వైపు పయనం సాగించినాడు. అంతవరకు తాను తన భర్త వద్ద సాకల్యముగా సమగ్రముగా నేర్చుకున్న బ్రహ్మ విద్యకు ప్రతీకయై నిలిచింది మైత్రేయి. ఈ లోకంలోనివన్నీ అశాశ్వతమైనటువంటి సుఖములుగా కనపడతాయి. కేవలము భగవంతుని నామస్మరణ, జ్ఞాన సముపార్జన ఒక్కటే పరలోకానికి శాశ్వత సంపదగా నిలుస్తుంది అన్న మాటకు ఆమె అర్థాన్ని ఇచ్చింది. అటువంటి యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయి కాత్యాయని గార్ల కథన గురించి ఇప్పుడు విందాము. యాజ్ఞవల్క్య మహర్షికి మైత్రేయి కాత్యాయని అనేవారు ఇద్దరు భార్యలు. వారిద్దరిలో మైత్రేయి సత్యాన్వేషిణి, బ్రహ్మవాదిని. బ్రహ్మవాదినులందరి వలె ఆమెకు బ్రహ్మతత్వాన్ని గురించి చర్చించుట అన్న, ధ్యానించుట అన్న అమితమైన ప్రీతి. కాత్యాయని సామాన్య సాంసారిక స్త్రీ, ఆమెకు లౌకిక విషయములపై లంపటము ఎక్కువ. నిరంతరము గృహకృత్యాలలో పనిపాటలలో మునిగి తేలుతూ ఉండేది. చాలా కాలము సాంసారిక జీవితము గడిపిన తరువాత సంసారమును విడిచిపెట్టి అరణ్యములకు పోయి తన తపస్సమాధులలో నిమగ్నం కావాలనని యాజ్ఞవల్క్యుడు సంకల్పించినాడు. అతడు మైత్రేయిని పిలిచి, మైత్రేయి, నేను ఈ సంసారమును త్యజించాలని అనుకుంటూ ఉన్నాను. అన్ని సాంసారిక బంధముల నుండి నేను విముక్తి పొందవలను. నేను ఇంటిని విడిచి అరణ్యములకు నిష్క్రమించవలను. వెళ్లే ముందు నీకు కాత్యాయనికి నా ఆస్తినంతా పంచితే నా బాధ్యత తీరుతుంది అని చెప్పినాడు. మైత్రేయిది ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన హృదయము. ఈ ఏర్పాటు ఆమెకు ఏమాత్రము నచ్చలేదు. ఆమె భర్తతో ఈ విధముగా అన్నది, నాథ, మీరు ఆస్తిని గురించి భాగాలు పంచడమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. ధనధాన్య రాసులు యావత్ ప్రపంచము నాదైనా నాకేమైనా ఒరుగుతుందా? దానివల్ల అమృతత్వము సిద్ధిస్తుందా? దుఃఖాల నుండి పూర్తిగా నేను విముక్తి పొందగలనా అని ప్రశ్నించింది ఆయనను. అందుకు మహర్షి ఈ విధముగా జవాబు చెప్పినాడు. లభించదు మైత్రేయి, ముమ్మాటికి లభించదు. ఐశ్వర్యం వల్ల, ప్రపంచములోని భౌతిక వస్తువుల సముదాయము వల్ల ఎంత సుఖము అనుభవింపగలిగినా అది పరిమిత సుఖమే. ధనము అమృతత్వాన్ని పొందింపజేసే ఆశ గాని అవకాశం గాని లేదు.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తిని తొంగుంటే ఇక మడిసికి గొలికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు వినడానికి మీరు సిద్ధమేనా మరి?
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. ఆశా సంహరణంబు నోర్మియు మదత్యాగంబు దుర్దోష వాంఛా శూన్యత్వము సత్యమున్ బుధమతాచారంబు సత్సేవయున్ వైషద్యంబును శత్రులాలనము మాన్యప్రీతియుం రశ్రయ శ్రీశాలిత్వము దీనులన్ కృపయున్ శిష్టాలికిన్ ధర్మముల్. ఈ సుభాషితరత్నం యొక్క భావం ఆశను నాశనం చేయుట, ఓర్పు సహనం కలిగియుండుట, మదము అహంకారం లేకుండుట, చెడ్డగా మాట్లాడకుండుట, వాచాలత్వమును విడనాడుట అంటే మితంగా మాట్లాడుట, సత్యమునే పలుకుట, పండితాచారములను సల్పుట, సత్పురుషులను సేవించుట, శత్రువులను కూడా మిత్రుడుగా భావించి స్నేహభావమునే కలిగియుండుట, గౌరవాదరములను ప్రదర్శించుట, దీనులయందు దయాగుణమును కలిగియుండుట శిష్యుల యొక్క ధర్మములు. ధన్యవాదములు.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైత్రేయి తిరిగి ఆయనను ఈ విధముగా ప్రశ్నించుట జరిగినది. అయితే స్వామి, నేను కోరుకునే అమృతత్వాన్ని ఇవ్వని ఈ సంపదలు నాకు అవసరం లేదు. శాశ్వతమైన అమృతమయమైన జీవితాన్ని ప్రసాదించే జ్ఞానమే నాకు కావాలి. నాకు ఆ అమృతతత్వమే కావాలి. భౌతిక సంపదలను గురించి మాట్లాడుట కన్నా ఆధ్యాత్మిక విజ్ఞానఘనులైన మీరు నాకు ఆత్మవిజ్ఞానాన్ని ఉపదేశించండి. నా మనస్సు ఆ ఆత్మజ్ఞానమునందే లగ్నమై ఉన్నది, మిగిలినదంతా నాకు అనవసరము అని చెప్పినది. యాజ్ఞవల్క్య మహర్షి భార్య జిజ్ఞాసకు సంబరపడినాడు. మైత్రేయిని ఆశీర్వదించుతూ ఆయన ప్రేమతో ఈ విధముగా చెప్పినాడు. మైత్రేయి, నా హృదయములో నిండి ఉన్న విజ్ఞానాన్ని గురించి ప్రశ్నించి నా హృదయానికి ఇంకా దగ్గరకు వచ్చినావు. నాకు తెలిసినంతవరకు నీకు చెబుతాను, జాగ్రత్తగా వినుము అని మనసును నిశ్చలము చేసుకుని చెప్పిన విషయాలపై ధ్యానాన్ని నిలుపు అని అన్నాడు. అప్పుడే నీకు అన్నీ కరతలామలకము కాగలుగుతాయి అని కూడా చెప్పినాడు. ఆయన ఈ విధముగా చెబుతూ మైత్రేయిని తనతో పాటు తీసుకుని పోవ నిశ్చయించి కాత్యాయనికి సంపదను ఇచ్చి తాను బయలుదేరుతాను అని చెప్పి మైత్రేయితో కూడా హిమాలయములకు బయలుదేరినాడు. మైత్రేయి కూడా అంతో ఇంతో ఏదైనా భర్త ద్వారా తనకు సంక్రమించినది ఉంటే శిష్యులకు పంచి తనకన్నా పెద్దదైన అంటే మొదటి భార్య అయిన కాత్యాయనికి నమస్కరించి ఆమె తన భర్తయైన యాజ్ఞవల్కుణ్ణి అనుసరించింది. ఈ విధముగా వారిరువురూ బయలుదేరిన తరువాత ఎన్నో మజిలీలు, ఒక ప్రశాంత వాతావరణములో ఆశ్రమము, అక్కడ జ్ఞానబోధ ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఒకసారి మహర్షి మైత్రేయితో తన బ్రహ్మ తత్వానికి సంబంధించిన సందేశాన్ని ఈ విధముగా చెప్పుట ప్రారంభించినాడు. మైత్రేయి, మనము ఈ ప్రపంచములో భార్య భర్తను, భర్త భార్యను ప్రేమించుకునుట చూస్తూనే ఉన్నాము. నిజము ఆలోచిస్తే భార్య కోసమే భర్త ఆమెను ప్రేమిస్తున్నాడని కానీ, భర్త కోసమే భార్య అతడిని ప్రేమిస్తున్నది అని కానీ చెప్పలేము. భర్త కానీ భార్య కానీ తమను తామే ప్రేమించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రేమ ప్రదర్శన ఆత్మ కోసమే. మీకు ఇప్పుడు ఒక అనుమానం రావచ్చును. అది ఏమిటి? భర్త భార్యను ప్రేమించుతాడు, భార్య భర్తను ప్రేమించుతుంది కదా. భర్త ప్రేమలో భార్య తనను తానే ప్రేమించుకుంటూ ఉంది, భర్త ప్రేమలో తనను తానే భార్యను ప్రేమిస్తూ తానే ప్రేమించుకుంటూ ఉన్నాడు అని అంటున్నాడే ఈయన అని అనిపించవచ్చు. ఇందులో ఏమంటే, ఈ ప్రేమతత్వాన్ని ఒక్కసారి మనము జాగ్రత్తగా పరిశీలించుతాము. భార్య తనకు ఏదైనా ఒక నగ చేయించమని భర్తను అడిగింది అని అనుకుందాము. భర్త కూడా మన లౌకికమైన రీతిలో భార్య మీద అభిమానముచే భార్యను నగల దుకాణమునకు పిలుచుకొని పోయి ఆమె కోరినటువంటి నగ ఆమెకు కొని ఇస్తాడు. అప్పుడు అసలేం జరుగుతుంది? ఆమె ఆ హారమును తన మెడన అలంకరించుకున్న వెంటనే మొదట ఆ హారమును కలిగినటువంటి మెడను చూపించేది తన భర్తకు. అది చూచిన వెంటనే భర్త ముఖములో ఆనందము ఎంతగానో ద్యోతకమవుతుంది. ఈ ఆనందము ఎవరిది? ఇది తనకు తనకుగా కలిగేటటువంటి ఆనందము. అంటే తన ఆత్మను తన భార్య కోరిన నగను చేయించి తాను సంతృప్తిపరచుకుంటూ ఉన్నాడు. ఈ ఆనందము తాను అనుభవిస్తూ ఉన్నాడు. ఆమె అనుభవించే ఆనందము ఆమె అనుభవిస్తూ ఉంది. అంటే ఇక్కడ తాను అన్న తత్వము తప్పించితే ఎదుటివారి సంతోషం కోసము ఇది చేస్తున్నాము అని లేదు. అదేవిధముగా దుఃఖము కూడా అంతే. ఎదుటి వారిని కష్టపెడుతూ ఉన్నాము అని అనుకొని కష్టముల పాలు చేస్తే ఆ బాధ ఏదో అంతరంగంలో తప్పకుండా ఉంటుంది. వారి ముఖము మీద మాత్రము ఆనందము తాండవించదు. ఒకవేళ నవ్వే ముఖమును మనము గమనించినా అది కేవలము కృత్రిమమే. తాను తన ఆత్మకు తాను చేసిన పని సవ్యమైనదని, సక్రమమైనదని, ఆనందము కలిగించేదని చెప్పుకోలేడు. అప్పుడు తాను వ్యధను అనుభవించుతూనే ఉంటాడు. అది అంతటితో తీరదు. ఇతటి వ్యక్తిని తాను ఏ కారణం చేత చంపినా కూడా అటువంటి మరణము తనకు కూడా సంభవించును అనే ఆలోచన అప్పటి నుండే మొదలవుతుంది. అది అతనిని సుఖముగా ఉండనివ్వదు. అతను బ్రతికినంతకాలము ఆ దుఃఖమును అనుభవించుతూ మరణించవలసిందే, అన్యథా కాదు. అందువలనే ఆత్మ నీలో ఒకటి నాలో ఒకటి ఉన్నది అన్న భావనను మనము వదిలిపెట్టి మన అందరిలోనూ ఉన్నది ఒకటే ఆత్మ, ఆ ఆత్మయే పరమాత్మ అనుకుంటే ఒకరి మీద ఒకరికి, అంటే పరస్పరము, అభిమానము, ఆప్యాయత, ఆత్మీయత, అంతఃకరణ, ఆదరణ ఇట్లాంటివన్నీ కలుగుతాయి. అప్పుడు అది సమాజమునకు కూడా ఎంతో శ్రేయస్కరముగా ఉంటుంది. మోక్ష విషయమును లేక మోక్ష సాధనను ఒక క్షణము కొరకు పక్కన ఉంచితే ఆ విధమైన మనసుతో మానవుడు తన సాధనను కొనసాగించితే తప్పనిసరిగా మోక్షమును అందుకొని తీరుతాడు. ఇది నిస్సందేహము. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావు ఉండదు. ఇది నేను చెప్పే మాట కూడా కాదు. మన పూర్వులైనటువంటి మహర్షులు తాము సాధించి మనకు చెప్పిన సత్యమును నేను ఎరుకపరుస్తూ ఉన్నాను తప్పించితే ఇది స్వకపోల కల్పన కాదు. అందువల్ల మొదలు మనలో ఉండే ఈ ద్వేషాన్ని కావేశాన్ని మరచి ఎంతో ప్రేమ ఆదరము ఆప్యాయతతో ఒకరికొకరుగా ఉండడము తటస్థించితే మనము చక్కటి సమాజమును చక్కటి వాతావరణము ఏర్పరచుటయ్యే కాక మనము మోక్ష సాధకులము కూడా అయ్యే అవకాశము ఎంతగానో ఉంటుంది. ఇది కేవలము భార్యాభర్తలకు సంబంధించిన విషయమే మాత్రమే కాదు, ఇది ఎవరి విషయంలోనైనా ఇంతే. కావున అదేవిధముగా పిల్లల మీద కూడా ప్రేమ చూపిస్తారు, ఇది కూడా ఆత్మ కోసమే. భార్యను భర్తను పిల్లలను ధనాన్ని దేవతలను అన్నింటినీ ప్రేమిస్తున్నాము అని అనుకుంటే మన ఆత్మను వాటిలో చూస్తూ ఉన్నాము, అందువలన మనము వానిని ప్రేమిస్తూ ఉన్నాము. మనకు అవి ప్రీతి కలిగించుట మూలాన ఆ విధముగా మనము ప్రేమించగలుగుతూ ఉన్నాము. మనము వేదాలను ప్రేమిస్తూ ఉన్నాము అంటే ఏమిటి? అవి మన అజ్ఞానమును పోగొడతాయి కాబట్టి, ఆత్మజ్ఞానము కలిగిస్తాయి కాబట్టి. ఆత్మను ప్రేమించుకునట ద్వారా భగవత్ సాహిత్యమునకు మూలమైన అన్నీ మనకు అందుబాటులోనికి వస్తాయి కాబట్టి, అవన్నీ మనకు ప్రేమ పాత్రాలు అవుతాయి కాబట్టి. ఆత్మ వస్తుకామాయ సర్వప్రియం భవతి, ఇది మూల సూత్రము. మైత్రేయి అన్నది స్వామి కాస్త ఇంకా విపులముగా సెలవు ఇవ్వగలుగుతారా? అలాగే మైత్రేయి అంటూ యాజ్ఞవల్క్యుడు ఈ విధముగా చెప్పనారంభించినాడు. మైత్రేయి ఆత్మను అనుభవించవలెను, అదే ఆత్మానుభూతి అంటారు. ఆ ఆత్మను గురించియే మననము చేస్తూ పోవాలి. ఆత్మజ్ఞానము కలిగితే అన్నింటి జ్ఞానము వచ్చినట్లే కనిపించే వానిలో కనిపించని దానిలో అన్నింటా అంతటా ఉన్నది ఆత్మయే కాబట్టి అది తెలిస్తే అన్నీ తెలిసినట్లే. నగారా మృగించినారు అని అనుకుందాము మాట వరుసకు. దానిలో నుండి ఎన్నో శబ్ద తరంగములు ఉత్పన్నమై ప్రసారమవుతాయి. వీణ వాయించినప్పుడు ఎన్నో మధుర స్వరములను ఆ తంత్రులు పలుకుతాయి. నగారా మృగించి వీణ వాయించి ఇన్ని రకములైన ధ్వనులనైనా వాటిలో నుండి మనము పుట్టించవచ్చు. ఈ రీతిగానే శంఖము పూరించినప్పుడు ఉద్భవించే ధ్వని విన్యాసాలన్నీ శంఖ సంబంధములైనవే కానీ వేరు కాదు. వీణ వాయించుతూ ఉన్నప్పుడు కీర్తనలు కానీ కృతులు కానీ అన్నీ వీణానాదములే, వేరు కాదు. అదేవిధముగా ఆత్మజ్ఞానము కలిగితే విశ్వజ్ఞానము అంతా మనదే అవుతుంది. భూమి మీద నుండి నీళ్ళన్నీ సముద్రములోనికి పోతూ ఉంటాయి. అదేవిధముగా మన కళ్ళతో చూచినవి, చెవులతో విన్నవి, ముక్కుతో వాసన చూచినవి, ఒంటికి తాకినవి, మనస్సులో భావించినవి అన్నీ ఒక మూల విశ్రామస్థలమునకు వెళ్తాయి. ఆ స్థానమే ఆత్మ. అది లేకపోతే ఇంద్రియములు పనిచేయుట మానివేస్తాయి, మనస్సు ఏమీ ఆలోచించలేదు. ఆత్మ లేని చోటంటూ లేదు, లేని సమయము అంటూ లేదు. ఆ ఆత్మ చనిపోయిన తరువాత ఉండదని కొందరు అంటూ ఉన్నారు. యాజ్ఞవల్క్యుడు ఒక్కసారి ఊపిరి పీల్చుకొని తిరిగి చెప్పినాడు. మైత్రేయి ఈ విధముగా ఊహించుట తప్పు. ఆత్మకు మరణము లేదు. ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెడుతూ ఉన్నది అంతేకాని శరీరానికి మాత్రమే ఆ చావు అన్నది ఏర్పడుతూ ఉంది. ఆత్మ ఎన్నటికీ అమరమే.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Namaste. This is Bhuvika. Now you are listening to my media, The Voice of India.
Hi everyone. This is your Ranina Reddy and you're listening to Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం, నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
యజ్ఞవల్క్యుడు ఈ విధముగా చెప్పుకొని పోతూ ఉంటే మైత్రేయి అర్థము చేసుకోలేకపోయింది. స్వామి, మీరు చెప్పే మాటలు నాకు సందేహాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ముఖ్యముగా చివరన మీరు మరణానంతరము ఆత్మ చైతన్యము ఉన్నది అని అన్నారే, అదేమిటో నాకు కాస్త అవగతమయ్యే రీతిగా దయతో తెలుపండి, కాస్త వివరించండి అన్నది. అప్పుడు యాజ్ఞవల్క్యుడు అన్నాడు, మైత్రేయి ఒక్క మాట విను, ఆత్మ ఒకటే అని చెప్పినాను కదా, అది లేని చోటు లేనే లేదన్నాను కదా, ఉన్నదంతా ఒక్కటే, రెండుగా ఉంటేనే కదా ఒకదానిని మరొకటి చూడటం సంభవిస్తుంది, ఒకదాని గురించి మరొకటి ఆలోచించడము సంభవిస్తుంది, అంతా ఆత్మే వ్యాప్తమై ఉన్నప్పుడు, అన్ని రూపాలలో తానే ఉన్నప్పుడు, ఆ అనుభవము కలిగినప్పుడు ఎవరు ఎవరిని చూస్తూ ఉన్నారని అనుకుంటూ ఉన్నావు, ఎవరు ఎవరు చెబితే వింటున్నారు అని అనుకుంటూ ఉన్నావు, ఎవరు ఎవరిని తెలుసుకుంటూ ఉన్నారు అని అనుకుంటూ ఉన్నావు. అందువల్ల ఈ ఆత్మానుభవములో అనేకము లేవు, అవి రెండుగా లేవు, అది ఏకైక తత్వము, అదే పరమసత్యము. తెలియబడేవాడు తెలుసుకునేవాడు ఈ ఆత్మే సర్వస్వము అని అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ఆ స్థితి సాధనకు పూనుకొని ఆత్మానందాన్ని కొల్లగొడుతూ ఉన్నాడు. ఇప్పుడు నీకు సమగ్రముగా అర్థమైనది అని అనుకుంటూ ఉన్నాను. కావున మైత్రేయి, నీవు కూడా ఆ స్థితిని చేరుటకు తగిన సాధనకు పూనుకొని ఆత్మానందాన్ని కొల్లగొట్టుము అని చెప్తూ మైత్రేయి వద్ద సెలవు తీసుకుని తాను మహాప్రస్థానం సాగించినాడు పరమపదానికి. ఇప్పుడు ఇంకొక కథను విందాము. ఇది కూడా బృహదారణ్యకోపనిషత్తులోనిదే. జనక మహారాజు పూర్వము విదేహ దేశాన్ని పరిపాలించేవాడు. ఒకసారి ఆయన ఒక పెద్ద యజ్ఞమును తలపెట్టినాడు. ఆ మహాయజ్ఞములో ఆయన పెద్ద ఎత్తున దాన ధర్మాలను కూడా చేస్తూ ఉండినాడు. ఆ యజ్ఞ సందర్భములో మనుష్యులను వేధించే అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక సమస్యలను గురించిన చర్చలు, వాదోపవాదములు తన ఆస్థానంలో జరగవలను అని అభిలషించినాడు ఆ రాజర్షి. ఆ వాదాలలో మంచి ప్రతిభను ప్రదర్శించిన వారికి బహూకరించడము కొరకు చర్చా వేదికకు ముందు పశువుల శాలలో చక్కగా బలిసిన 1000 పాడి ఆవులను కట్టించి ఉంచినాడు. ఆ ఆవుల కొమ్ములకు 10 బంగారు నాణెములు కూడా వేలాడ కట్టించినాడు. చర్చలలో పాల్గొనుటకు వచ్చిన వారందరినీ ఉద్దేశిస్తూ జనక మహారాజు ఈ విధముగా ప్రకటన చేసినాడు. సభ్యులారా, ఒక్క మనవి. చర్చలలో అందరినీ ఓడించి తన శేముషీ వైభవం ప్రకటింపగల మేధావి ఎదురుగా కనిపించే 1000 ఆవులను తోలుకొని పోవచ్చును. ఈ మాట వినటతోనే ఆ గోసంపద అంతా తమకే చెందితే బాగుండును అని తలచినారు అక్కడికి వచ్చిన తత్వజ్ఞులు. కానీ ఇది అంత సులభమైన విషయము కాదు గదా. పారితోషికము విలువైనదే, ఆశ అందరికీ ఉండేదే. కానీ అర్హత మాత్రమే ఇక్కడ వాదమునకు కావలసినది. అందువల్ల వచ్చిన వారంతా ఒకరి ముఖమును ఒకరు చూసుకోవటం ఆరంభించినారు. ఎవరూ సాహసము ప్రదర్శింపలేకపోయినారు. బలసిన ఆవుల మీద మోజు కలిగిన బంగారు నాణ్యాలు ఆకర్షిస్తూ ఉన్న ముందుకు పోలేక ప్రతి ఒక్కరూ వెనుకంజ వేసినారు. కానీ అందరిలో ఒక్క యాజ్ఞవల్క్య మహర్షి మాత్రమే ముందడుగు వేసినాడు. ఆవులనన్నింటినీ ఆశ్రమమునకు తోలుకు పొమ్మని తన శిష్యునకు ఆజ్ఞాపించినాడు. అంటే ఆయన ఎంత నమ్మకము కలిగి ఉన్నాడో ఒక్కసారి గమనించండి. అంతటి ఆత్మజ్ఞాని ఆయన, అంత దృఢమైన నమ్మకము ఆయనకు. సభలోనికి వచ్చిన పండితులంతా చకితులైనారు ఈ విషయమును గమనించి. ఎదురుగా ఉన్న పారితోషికము అందినట్లే అంది జారిపోయినట్లు బాధపడినారు. తమ అర్హతను గురించి ఆలోచన చెయ్యకుండా యాజ్ఞవల్క్య మహామునిని ఎదురించి వాదించడము సులభమైన విషయం కాదని వారికి తెలుసు. అయినా వారిని వాదనలో ఓడించితే అవి తమకు లభించగలవు అన్నది మనసులో ఎక్కడో ఆశ కలగటం వల్ల చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఆయనను మనము వాదనలో ఎదుర్కొంటే ఎట్లా ఉంటుంది అని కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక జనక మహారాజు ఆస్థానములో అశ్వలుడు అన్న ప్రధాన పురోహితుడు ఉన్నాడు. ఆయన గొప్ప పండితుడు. అందువల్ల తాను అడిగేది యజ్ఞవల్క్యుని అని తలచకుండా ఆయనను ఎంతో ధైర్యముగా ఈ విధముగా ప్రశ్నను అడిగినాడు. మహానుభావ యాజ్ఞవల్క్య, ముందు నాకు సమాధానం చెప్పి సంతృప్తిపరచండి. జిజ్ఞాసువులందరిలో నేనే ప్రథముడును అని ఊహించుకుంటూ ఉన్నావు కాబోలు నీవు. నీకు అసలు ఆ బ్రహ్మతత్వమును గురించి ఏమి తెలుసు, లేక అసలు తెలుసా అని ఎంతో అహంకారపూరితమైనటువంటి ప్రశ్నను సంధించినాడు. ఈ ప్రశ్న యాజ్ఞవల్క్యునికి ఏమంత క్లిష్టముగా కనిపించలేదు. ఏమాత్రము కష్టము లేకుండానే అవలీలగా ఆయన ఈ విధముగా సమాధానము చెప్పినాడు. అశ్వల, నాకు తెలియదు. అయినా బ్రహ్మజ్ఞానికి వినయముగా వంగి నమస్కరిస్తాను. కానీ నేను ఏదో బీద బ్రాహ్మణుడిని, నాకు ఆవులు చాలా అవసరము. బ్రహ్మజ్ఞానము బుద్ధికి అందేది కాదు అనేది యజ్ఞవల్క్యుని సమాధానములోని ఆంతర్యం. అసలుగా అశ్వలుడు అంతటితో ఊరుకోలేదు. యజ్ఞాలను, వాటి అధిష్టాన దేవతలను, అవి అందించే ఫలములను అన్నింటినీ వివరింపవలసినదని పట్టుపట్టినాడు. ఏ మంత్రములు ఎప్పుడెప్పుడు చెప్పవలను, ఏ కర్మకలాపములు ఎప్పుడెప్పుడు చేయవలను పూర్తిగా వర్ణించమని కోరినాడు. యాజ్ఞవల్క్య మహర్షి అన్నింటినీ అతి తేలికగా విశదీకరించినాడు. అశ్వలుని పాండిత్యము యాజ్ఞవల్క్యుని ముందు, ఆయన ప్రతిభా వైభవం ముందు నిలవలేకపోయింది. తరువాత యాజ్ఞవల్క్యునితో చర్చించుటకు మరికొంతమంది సాహసించినారు. ఎన్నో విషయములను గురించి వారు ప్రశ్నించినారు. అన్నింటికీ మహర్షి ఓర్పుతో సమాధానము ఇస్తూ పోయినాడు. ఆ పండిత పరిషత్తులోని ఒక పండితుడు ఆత్మ అంటే ఏమిటి స్వామి చెప్పండి అని ప్రశ్న వేసినాడు. యాజ్ఞవల్క్యుడు ఎంతో చక్కగా సమాధానమును ఈ విధముగా చెప్పినాడు. పండితవరేణ్య, ఆత్మ, నేను నీకు చెప్పడం వల్ల తెలియబడేది కాదు, నీవు నా వద్ద నేర్చుకునటం వల్ల అంతకన్నా తెలిసేది కాదు. అది సర్వవ్యాపి, సర్వాంతర్యామి, ఆది మధ్యము అంతము లేని శాశ్వత తత్వము అది. నాయన, ఆత్మ రుజువుగా తదేకంగా సాధన చేసే సాధకునికి మాత్రమే అనుభవము అవుతుంది, దానినే ఆత్మానుభవము అని అంటారు అని ఎంతో సులభగ్రాహ్యమైన రీతిలో ఆయనకు తెలపటం జరిగింది. ఆ విధముగా చర్చ సాగినది చాలాసేపు వరకు. చివరిగా గార్గి అనే ఆమె ముందుకు వచ్చినది. ఆమె బ్రహ్మవాదిని, అసాధారణమైనటువంటి మేధావిని కూడా. అందువల్ల మిగతా పండితులందరూ తాము వేసిన ప్రశ్నలకు సంపూర్ణమైన, సమగ్రమైన, సంతృప్తికరమైన సమాధానములు వచ్చిన తర్వాత ఊరుకుండిపోగా ఇక ప్రశ్నించుట తన బాధ్యతగా తీసుకునింది ఆ బ్రహ్మవాదిని. ఆవిడ మహర్షికి నమస్కరించి, ఓ మహర్షి, మనకు కనిపించే ఈ జగత్తులోని వస్తుజాలం దేని మీద ఆధారపడి ఉన్నది అని అన్నది. యజ్ఞవల్క్యుడు, ఆకాశం మీద అని చెప్పినాడు. అసలు ఖాళీ స్థలమే ఆకాశ రూపంలో లేకపోతే వస్తువులు ఎక్కడ ఉంటాయి? అందుకని ఆకాశం సర్వ వస్తుజాలానికి ఆధారభూతము అని సమాధానం చెప్పినాడు. గార్గి, మరి ఆకాశమునకు ఆధారము ఏది? యజ్ఞవల్క్యుడి జవాబు చెప్పినాడు, ఆకాశమునకు ఆధారము బ్రహ్మలోకము అన్నాడు. గార్గి, మరి అయితే బ్రహ్మలోకానికో? యాజ్ఞవల్క్యుడు చీకాకు పడినాడు. గార్గి, నీవు ఊరకే చొప్పదంటు ప్రశ్నలను వేయవద్దు. ఈ విధముగా ప్రశ్నలు వేసుకుంటూ పోతూ ఉంటే దానికి అంతు ఉండదు, ఒకచోట ఆగాలి. కాస్త తమాయించు, అసందర్భపు ప్రశ్నలు వేస్తే తల తెగి క్రింద పడిపోతుంది, జాగ్రత్త అని కోపపడినాడు. గార్గి సిగ్గుపడి కొంచెం వెనుకకు తగ్గింది, కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నది. మిగిలిన సభాసదులు అంతా యాజ్ఞవల్కిని వంటి మహానుభావుని ఎదిరించి వాదిస్తున్న ఈ చిన్నారి యువతిని ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారు. గార్గి యాజ్ఞవల్కిని మీదకు పని చెప్పే రెండు ప్రశ్నలు వేసింది. ఆమె అడిగింది, మహర్షి, సంసిద్ధులై ఉండండి, కాశీ పట్టణములో విదేహ ప్రాంతంలో విలుకాండ్రు ధైర్య సాహసములతో విల్లు ఎక్కుపెట్టి బాణాలను ప్రయోగిస్తూ ఉన్నట్లు మీపై రెండు బాణములు పోలిన ప్రశ్నలను సంధింపబోతూ ఉన్నాను. ముందు ఈ ప్రశ్నకు సమాధానము చెప్పండి. మహాత్మా, నక్షత్రాలకు పైగా భూమికి క్రిందుగా, నక్షత్రాలకు భూలోకానికి మధ్యగా భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఏముంటుందో కాస్త వివరించండి. పండిత పొంగవులంతా ఊపిరి బిగబట్టినారు. మహర్షి సమాధానం ఏమిటో విందామని సభలో అందరికీ ఆతురత పెరిగింది. యాజ్ఞవల్క్యుడు, గార్గి, సర్వవ్యాపకమైన ఆకాశం గతంలోనూ వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ నిరంతరము ఉండే తత్వము అదే అన్నాడు. గార్గి మళ్ళీ రెండో ప్రశ్న వేసింది, మహానుభావ, ఆకాశము కన్నా సూక్ష్మమైనది, దానిలో కూడా వ్యాపించి ఉన్నది ఏమిటో సెలవిస్తారా అన్నది. అచ్చట సమావేశం అయిన వారంతా ఆమె ప్రశ్న పరంపరలకు చికితులైపోయినారు. యాజ్ఞవల్క్య మహర్షి ప్రశాంత వదనముతో, గార్గి, పరబ్రహ్మం విశ్వసృష్టికి స్థితికి అది కారణం. సర్వవ్యాపకమైనది, సర్వాంతర్యామి అయినది ఆ బ్రహ్మమే. ఆది మధ్య అంతము రహితమైనది, అదే ఏకైకమైన పరమసత్యము. మనుష్యుని ఆత్మలో బాధలకు అతీతంగా పరమసత్యముగా పరమాత్మగా భాసిస్తూ ఉండేది ఆ బ్రహ్మమే అన్నాడు. ఇది విని గార్గి మారు మాట్లాడలేకపోయింది. ఆమె తన ఓటమిని అంగీకరించింది. సభాసదులకు తన అభిప్రాయాన్ని ఈ విధముగా తెలియపరిచింది. సభకు ఒక విజ్ఞప్తి, మనము ఇవరము ఈ మహర్షితో వాదించి గెలుపొందలేకపోయినాము, ఈ మహాత్ములే ఆధ్యాత్మిక విజ్ఞానానికి పరమ గురువులు అని మనం ఏకకంఠంతో ప్రకటించవచ్చును అని చెప్పింది. అంతటితో చర్చలు ముగిసినట్టే. సభ యాజ్ఞవల్కిని గురుతత్వాన్ని అంగీకరించింది. గార్గి ప్రదర్శించిన సాహసానికి సభాసదులు హర్షం వెల్లడించినారు. చిట్ట చివరకు మహర్షి ముగింపు వాక్యాలు ఈ విధముగా పలికినాడు, సభ్యులారా, ఇంకా ప్రశ్నలు వేయదలుచుకుంటే మీరు వేస్తే జవాబు చెప్పుటకు సిద్ధముగా ఉన్నాను. సమాధానాలు చెప్పుట నాకు ఆనందకరమైన విషయము. మీకు సంతృప్తి కలిగించే విధముగా సమాధానము చెప్పుటకే నేను ఇచ్చట నిలబడి ఉన్నాను అని చెప్పినాడు. అందుకు ప్రతిగా కొంతమంది ప్రశ్నలు వేసినారు. తగిన సమాధానములు ఆయన చెప్పడము జరిగిన తర్వాత ఎవరు మాట్లాడ సాహసించలేకపోయినారు. ఆ విధముగా విజయలక్ష్మి యాజ్ఞవల్క్య మహర్షిని వరించింది. ఆయన రాజును ఆశీర్వదించి తన నివాసమునకు బయలుదేరినాడు. అందుకే భౌతిక భావము కలిగిన జీవులు ఈ విధమైన స్థితిని పొందుటకే, ఈశ్వర కృపను అందుకొనుటకే ఈ తత్వ విచారణ శమదమాది షడ్విధ సాధనములు ఏర్పడినాయి. వాటి వలన చిత్తశుద్ధి ఏర్పడి పరిశుద్ధత సంతరించుకున్న తరువాత బాగా తుడిచి ఉంచిన అద్దము ముందు నిలబడితే కనిపించే ప్రతిబింబము వలె ప్రతి విషయము సుస్పష్టముగా కనిపించుతుంది. ఈ చిత్తశుద్ధి జీవుల యందు ఆత్మ దర్శనము అతి సులభముగా చేయించుతుంది. జ్ఞానసిద్ధికి చిత్తశుద్ధియే రాజమార్గము. ఇదియే మన భారతీయ తత్వములోని పరమార్థములోని కేంద్ర భావము. ఇదియే దానికి ప్రాణప్రాయము. కేవలము మాటలను సిద్ధాంతములను నమ్ముకొని కాలమును వ్యర్థము చేయువారు కాదు భారతీయులు. సముద్ర తీరమున నెట్టివేయబడిన నత్త చిప్పలను చూచి ఆనందించేవారు కారు భారతీయులు. సముద్ర గర్భమున మునిగి శోధించి ముత్యములను మాత్రమే గైకును కోరువారు భారతీయులు. ఇంద్రియ గోచర ప్రపంచమునకు అతీతమైన పరమతత్వమును పరికించుటలో వేదములు ఆదర్శప్రాయములై మార్గమును నిరూపించుతున్నాయి. భౌతికము కానట్టి ఆత్మ తన యందు భౌతికముగా ఉన్నదన్న సత్యాన్ని నిరూపించినవి వేదములు. ఆ సత్యస్వరూపుడే పరమాత్ముడు. వేదముల సారమే ఉపనిషత్తులు. అందువల్ల ప్రతి ఉపనిషత్తు ఆత్మ ఒకటే నిత్యమైన వస్తువు అని నిరూపించి మనము అనుసరించుటకుగాను అవి ప్రతిపాదిస్తూ ఉన్నాయి. మిగిలినవన్నీ క్షణభంగురములు. భగవంతుని ఉనికిని గూర్చి నిరూపించుటకుగాను ఏర్పడినవే ఈ వేదములు ఉపనిషత్తులు. వేద మార్గమున పయనము చేసి, అంటే ఈ ఉపనిషన్ మార్గమున పయనము చేసి పరిశోధనలు సలిపిన వారే మన సిద్ధపురుషులు. వారు అనుభవించి ఆనందించి మేము ఆత్మను చూచినాము అని పలికిన పలుకులే ఈ ఉపనిషత్తులు. మన పూర్వులు కేవలము ఒక సిద్ధాంతముతో అభిప్రాయంతో పోరాడుట కాదు, వారి విశ్వాసము దానిని ప్రత్యక్షముగా అనుభవించుటే. వారికి లక్ష్యము నిర్దేశించినది విశ్వాసము కాదు, స్థితియు సిద్ధియు భారతీయుల యొక్క ఉద్దేశ్యము. నిరంతరము సాధనాభ్యాసము చేత పరిపూర్ణతనొందుట సాధించుట కడకు భగవంతులలోనే ఐక్యమైపోవుట పరిపూర్ణులవుట, ఇది భారతీయ తత్వ పరమార్థము. అందువలన ఈ పరిపూర్ణతను సాధించిన తరువాత మానవుని విషయం ఏమవుతుందో మన ఊహకు నిజానికి అందదు. అతని జీవితము పరిపూర్ణతను అందిన తరువాత నిరతిశయానందము పరిపూర్ణమై విరాజిల్లుతుంది. ఏకత్వమునందును జీవితమునకు సుఖప్రదముగా ఉండదవు. ఏకైక పరమార్థముకు భగవంతుని అనంతతత్వమును అనుభవించుతాడు. నిజ సుఖము అదియే. భగవంతుడే శాశ్వత సుఖస్వరూపుడు. భారతీయులందరూ అనగా వివిధ శాఖల వారందరూ ఈ సిద్ధాంతమునే పాటింతురు. ఈ మతమునే అభిమతముగా గైకొందురు. పరిపూర్ణతత్వమనగా అఖండతత్వము కదా. అఖండతత్వం ఒకటే కాని రెండు మూడు ఉండవు కదా. వ్యక్తిత్వము కూడా ఉండజాలదు కదా. ఒక జీవాత్మ పరిపూర్ణతను అఖండతను సాధించినప్పుడు తిరిగి ప్రపంచమునకు తెలుప వీలుండదు కదా అని శంకించవచ్చు. ఇది సరియైన అభిప్రాయము కాదు. వ్యష్టి రూపము కల జీవతత్వము సమష్టి రూపము నందించినప్పుడు తనకు వ్యష్టి భేదము పోయి సమష్టి స్థితి కలుగుతుంది అని నాకు ఇంతకు మునుపు కూడా చెప్పినట్లు గుర్తు. అప్పుడు అన్నింటి యొక్క పదార్థము ఒక్కటేనని గ్రహించునే కానీ వ్యష్టి భేదమును నిరూపించదు. ఒక్కొక్క వస్తువునందలి దివ్యత్వము తనలోని ఆత్మతత్వమునే తెలుసుకొని మరింత ఆనందించునే కానీ భేదమును వెలిబుచ్చడు. ఈ ఆనందము యొక్క కిరణములే సర్వత్రా వ్యాపించి ఆ అనుభూతిని అందుకుంటారు. మహర్షులు వారు అనుభవించిన దివ్య అనుభూతులను లోకానికి అర్థముగు భావములతో తెలిపినారు. అందని చందమామను వ్రెలితో చూపించినట్లు మహర్షులు మనోవాక్తులకు అతీతమైన పరిపూర్ణత్వమును మానవ మాతృలకు తమ తమ స్థాయికి అందుబాటులో ఉండు రీతిగా ప్రబోధించినారు. అందువల్ల భౌతిక వ్యక్తిత్వము కేవల భ్రాంతిజనిత భావమనియు నిరవకాశ వ్యాప్తిగల భౌతిక సముద్రమునందు ఈ మన శరీరము ఒక నిరంతర పరిణామవశమయ్యుండు అణుమాత్రమైన వస్తువనియు ఈ రెండవ వస్తువైన ప్రతిరూప జీవాత్మతో దీనికి ఐక్యము కలుగుటే భౌతిక శాస్త్ర సమ్మతమనియు దీని నిగూఢ భావం. కాల పరిపాకమున సర్వశాస్త్రములు ఈ నిశ్చితార్థమునకే వచ్చుట తథ్యము. పండ్లను పట్టి చెట్టు యొక్క గుణము నిర్ణయించవలను. నీతి యందును పారమార్థికత యందును లోకమున అసమానులయ్యుండు గుణశీలుడు కూడాను విగ్రహారాధన ఉత్తమమని భావించినారు. భౌతిక దేహభ్రాంతి ఉండినంత వరకు భౌతికారాధన అవసరము. విగ్రహారాధన దానికి సాధనమవుతుంది. ఇట్టివి మూఢ విశ్వాసములని తృణీకరించుట కేవలము తెలియనితనము మాత్రమే. ఒక్కసారి భౌతిక దేహభ్రాంతిని వదిలినాడు అంటే తర్వాత తానే ఆత్మ అయినట్టే. ఒక్కసారి తాను ఆత్మ అని తెలుసుకున్నాడంటే ఇక తనకు తిరిగేలేదు. తానే సర్వస్వము. బ్రహ్మతత్వమును పొందిన వానికి అందని ఆనందము ఏముంది? కావున దీనిని గమనించి మనము చిత్తశుద్ధితో పరమాత్మని అనుష్ఠించితే తప్పనిసరిగా బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నట్టేగాక బ్రహ్మత్వాన్ని అందుకోగలుగుతాము అన్న దృఢమైన నమ్మకంతో నేను నా ఉపన్యాసమును ఇక్కడ చాలించుతూ ఉన్నాను. తిరిగి వీరక ఉపనిషత్తులోని కథతో మీ ముందుకు తరువాతి రోజు వస్తాను. శుభం భూయాత్.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికీ నమస్కారం. నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.